ఏ ఫిలాసఫీ టు లివ్ బై పేజ్ 24, చాప్టర్ 24 తీయండి, పేజ్ 272 ఉండకపోవచ్చు వాళ్ళ, అది సేమ్ ఎడిషనా? 272 ఇక్కడ 270 అని చెప్తా, అంటే పేజ్ 24 270, 272 తీయండి, చూసుకో దాంట్లో రాదమ్మా. కానీ మీకు భావం ఇది అర్థమైపోతే దాన్ని మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. ఎందుకంటే ట్రూ ట్రాన్స్లేషన్ కాదు అది, దీన్ని జిస్ట్ ఇచ్చాడు ఆయన. అందరి దగ్గర ఉన్నాయి కదా, అయితే తెలుగు వెర్షన్ ఆర్ ఇంగ్లీష్ వెర్షన్. మొట్టమొదటి సూత్రం ఏంటి అంటే గాడ్ ఎగ్జిస్ట్. మీ జీవిత విధానంలో రావాల్సినటువంటి మొట్టమొదటి నమ్మకం ఏంటి అంటే గాడ్ ఎగ్జిస్ట్. ఎప్పుడైతే గాడ్ ఎగ్జిస్ట్ చూసుకోండి అమ్మా, రెండు బుక్స్ ఆర్ నాట్ అవైలబుల్ చేయగలిగేది ఏముందమ్మా, కానీ రేపు మాత్రం వచ్చేసేయాలి ఇది, ఓకేనా? మీరు అది నేర్చుకోండి అమ్మా. అది స్పిరిచువలిజం అంటే చేతి రూపుకుంటూ రావటం అనేది మర్చిపోవాలి మీరు. పూర్వకాలంలో 5 ఏళ్ళప్పుడు పిల్లవాడిని వదిలేస్తే మళ్ళా వాడు యువకుడై గురువు వీడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించవచ్చు అంటేనే వాడు బయటకు వచ్చేవాడు, లేకపోతే అవుట్ వాడు. చేత సీరియస్నెస్ కాస్త నేర్చుకోండి. గాడ్ ఎగ్జిస్ట్, భగవంతుడు ఉన్నాడు. తెలుగు కావలసిన వాళ్ళు రాసుకోండి అది. ఎవ్రీ సోల్ ఈజ్ ఎ పోర్షన్ ఆఫ్ గాడ్, ప్రతి వ్యక్తి కూడా భగవంతుని యొక్క అంశే. యు ఆర్ ఏ సోల్, యు ఇన్హిబిట్ ఏ బాడీ. ఇది మీకు అర్థం అవ్వాలి. ఈ శరీరం నువ్వు కాదు, శరీరంలో నువ్వున్నావు. ఇంట్లో ఏ విధంగా అయితే మనం ఉంటున్నాము, శరీరంలో మనం ఉంటున్నాము, అది మేము ఈ క్లాసుల్లో నేర్పబోతున్నాం. టు మేక్ యూ ఫీల్ ఇట్ యాస్ట్రల్ ట్రావెలింగ్ అని, ఈ శరీరంతోనే ఇతర గ్రహ యాత్రలని, అంటే ఇవంతా ఏం ఒక రోజులో రావు మీకు. ఒక రోజులో వచ్చేసే మాటంటే ఈ పాటికి వచ్చేసి ఉండేవి. మీరు చాలా చాలా మారాలి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మారాలి, మీ ఆలోచన విధానం మారాలి. లైఫ్ ఈజ్ పర్పస్ఫుల్. మూడో నియమం ఏంటి అంటే జీవితము ఒక విశేషమైనటువంటి లక్ష్యము ఉన్నది. తింటము, పడుకోవటము, ఉద్యోగం చేసుకోవటం, పిల్లల్ని కంటటం, పిల్లల్ని పెంచటం, దీస్ ఆర్ సైడ్ ఎఫెక్ట్స్, అంతే తప్ప దీస్ ఆర్ నాట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇంచేత జీవితానికి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యము ఉన్నది. లైఫ్ ఈజ్ కంటిన్యూస్, జీవితము కంటిన్యూస్గా అంటే ఏంటి, కంటిన్యూస్గా అంటే నిరంతరంగా, అంటే ఈ జన్మ తర్వాత ఇంకో జన్మ ఉన్నది, ఈ జన్మకి ముందు ఇంకో జన్మ ఉన్నది, అలా ఎక్కడో ఉంది ఆ పరంపర. ఈ పరంపర మనం తెలుసుకోవాలి. భారతీయ జీవిత విధానంలో ఈ పరంపర చాలా ముఖ్యం. మనం అసలు ఆ పరంపరే మర్చిపోయాం మనం. అంచేత ఆ పరంపర మళ్ళా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరంపర ఎలా గుర్తు చేసుకోవాలన్నదే ఈ పుస్తకం నేర్పుతుంది మీకు. ఈ పుస్తకం అందుకు నేను మీకు అంత ఇన్సిస్ట్ చేసి మీరు ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్పేది ఎందుకంటే, ఓ ముగ్గురు మనుషులు ఈనాడు సినిమాకి వెళ్తే 250 అయిపోతుంది, ఇంకా ఎక్కువే అవుతుందేమో. కానీ 250 రూపాయల పుస్తకం కనుక మీ ఇంట్లో ఉంటే ఎవడైనా ఆ పుస్తకం తీసి చదివితే వాడి జీవితం మారిపోతుంది. ఈ పుస్తకం తీసి చదివి ఆచరిస్తే అంతట జీవితము ఒక నదీ ప్రవాహంలాగా, ఒక ప్రవాహమే తప్ప ఒక బ్రేక్ లేదు దానికి. అంటే ఈ జన్మకి ముందు ఎక్కడో ఉన్నాం, ఈ జన్మలో ఉన్నాం, ఖచ్చితంగా ఈ జన్మ ఎటు వెళ్తోంది. ఎటు వెళ్తుందో మీకు తెలిస్తే ఈ గందరగోళాలు ఉండవు మీకు. ఎటు వెళ్తున్నామో మనకి తెలియకపోవటం వల్ల గందరగోళం అవుతుంది. అంచేత లైఫ్ ఈజ్ కంటిన్యూస్, ఆల్ హ్యూమన్ లైఫ్ ఆపరేట్స్ అండర్ లా. ఇది ఈ పుస్తకం యొక్క మెయిన్ ఉద్దేశం. ఈ పుస్తకం మొత్తం ఏం చెప్తుంది అంటే ఆల్ హ్యూమన్ లైఫ్ ఆపరేట్స్ అండర్ లా. మానవ జీవితము ఒక నియమబద్ధమైనటువంటి నియమ జీవితము. అంచేత మీరు ఏమి చేస్తున్నా, మీకు ఏమి జరుగుతున్నా స్పెసిఫిక్ నియమాలతోనే జరుగుతుంది. ఆ నియమాలు తెలిస్తే, నియమాలు తెలియకపోతే సైన్స్ ఎందుకు ఉపయోగపడుతుంది? నియమాలు తెలుస్తున్నాయి కనుక. అన్ని నియమాలు మనకి తెలియదు. ప్రకృతిలో ఉన్నటువంటి అనంతమైనటువంటి శక్తులలో ఈనాడు మానవ ప్రాణి కేవలము ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ ఉపయోగించుకుంటున్నాడు. ఎలక్ట్రిసిటీ తప్ప నువ్వు ఇంకే పవర్ ఉపయోగించుకోలేవు. యూ డోంట్ నో హౌ టు యూటిలైజ్ మ్యాగ్నెటిజం. అయస్కాంత శక్తి ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు. గురుత్వాకర్షణ శక్తి ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. శబ్దశక్తి సౌండ్ ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. మెకానికల్ ఎనర్జీ, శరీరంలో ఉన్నటువంటి ఈ మజిల్స్ అండ్ నర్వ్స్ కంట్రాక్షన్స్ ఎలా ఉపయోగించుకోవాలో మనకి తెలియదు. ఏంటి తెలుసు అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగించుకునేటటువంటి రెండు మూడు నియమాలు తెలుసు మీకు, అంతకంటే కూడా పెద్దగా ఏం తెలియదు ఎలక్ట్రిసిటీలో. దాంతో ఇన్ని మ్యాజికల్ చేసుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఆల్ హ్యూమన్ లైఫ్ ఆపరేట్స్ అండర్ లా. అసలు మానవ జీవితంలో ఎన్ని రకాలైనటువంటి శక్తులు ఉన్నాయో ఆ శక్తుల యొక్క లక్షణాలు కనుక మనం పట్టుకోగలిగితే 7 రకాలైనటువంటి శక్తులు మానవ జీవితంలో పనిచేస్తూ ఉంటాయి. అందులో ఒక శక్తి ఎలక్ట్రిసిటీ. ఇది కాక మిగతా 6 శక్తులు మనం తెలుసుకోవాలి. ఇప్పుడిప్పుడు సౌండ్ గురించి తెలుసుకుంటున్నాం, అల్ట్రాసౌండ్ టెక్నాలజీ అని. ఈ హార్ట్ అది మనం చూడాలి అంటే ఆపరేషన్స్ అవి ఇప్పుడు చూడక్కర్లే. నాన్ ఇంజురీ, నాన్ ఇవేజివ్ మెకానిజమ్స్ అంటే మీ శరీరంలోకి ఏది ప్రవేశించకుండా కేవలం అల్ట్రాసౌండ్స్తో కడుపులో బేబీ ఎలా ఉన్నాడో, హార్ట్లో వాల్వ్స్ ఎలా ఫంక్షన్ చేస్తున్నాయో అది పట్టుకోగలుగుతున్నాం ఇప్పుడు మనం. కానీ ఇట్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇట్ ఈస్ స్టార్టింగ్. అసలు సౌండ్ టెక్నాలజీ మనుషులకు తెలియదు, ఇంకా మెల్లమెల్లిగా నేర్చుకుంటున్నారు. ఋషులు ఆ సౌండ్ టెక్నాలజీని మంత్ర విజ్ఞానంగా మనకు అందజేశారు. అదంతా ఏంటి, ది ఆల్ ఆపరేట్ ఇన్ ఏ లా. దానినే ఆ నియమాన్ని మనం ఎలా తెలుస్తామంటే కర్మ, రీఇన్కార్నేషన్. మొత్తం భగవద్గీత ఈ రెండు విషయాలే చెప్తుంది. ఆ రెండు విషయాలు తప్ప భగవద్గీతలో ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మనం మాట్లాడుకుంటున్నాం ఊహించుకోండి. ఆ భగవద్గీత రాసినటువంటి వ్యాసుడు, భగవద్గీతని చెప్పినటువంటి కృష్ణుడు, భగవద్గీత విన్నటువంటి అర్జునుడు ఏడుస్తూ ఉండుంటారు మనల్ని చూసి. నేను చెప్పిన భగవద్గీత ఏంటి, ఈనాడు మనుషులు చదువుతున్నటువంటి భగవద్గీత అర్థాలు ఏమిటి, బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. డైరెక్ట్గా ఛాలెంజ్ చేస్తాడు కృష్ణుడు. నేను చెప్పింది కరెక్ట్ ఎందుకు అంటే ఐ నో ద కంటిన్యూటీ, ఆ ఫ్లో తెలుసు నాకు. బహూని మే వ్యతీతాని జన్మాని తవచ అర్జున, నువ్వు నేను కూడా కలిసి అనేక జన్మలు ఎత్తాము. తాన్యహం వేద సర్వాణి, అవంతా కూడా నాకు తెలుసు. నాకంటే నాకు కాదు, కృష్ణుడికి తెలుసు. నత్తం వేత్త పరంతప, నీకు తెలియదు నాయన, అందుకని ఏడుస్తున్నావు నువ్వు. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తూ ఉంటే, ఒక్కడైనా భగవద్గీత మీద కమెంటరీ రాస్తున్నవాడు కానీ భగవద్గీత మీద చెప్తున్నటువంటి కానీ ఈ విషయం మీకు చెప్తున్నారా? ఒక్కడు చెప్పటంలే. అది లేకుండా గీత మీకు ఉపయోగపడదు. దాని తర్వాత ఏం చెప్తున్నాడు ఇక్కడ, రీఇన్కార్నేషన్ గురించి అంటున్నాను. బహుని మీద తీతాని అనేది భగవద్గీతలో దేని గురించి చెప్తున్నాడు, రీఇన్కార్నేషన్ గురించి చెప్తున్నాడు. మామూలుగా కూడా చెప్పడు, తర్వాత ఒళ్ళు మండిపోయి 16వ అధ్యాయంలో చాలా కఠోరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. క్షిపాం మజస్రం మశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు, నా మాట వినకపోతే భగవద్గీతలో చెప్పినటువంటి ఈ రహస్యాలను మీరు ఆచరించకపోతే ఏం చేస్తానో తెలుసా అర్జున, క్షిపాం విసిరి పారేస్తాను, అజస్రం అంతు లేనటువంటి, క్షిపాం మజస్రం అశుభాన్, దానికి అర్థం నేను చెప్పక్కర్లేదనుకుంటాను. క్షిపాం అజస్రం అశుభాన్ ఆసురీశ్వేవ యోనిషు, ఆసురి యోనుల్లో విసిరి పారేస్తానన్నాడు. దలా ఇజ్ ఎలా, ఎవరికైనా అంతే, రాముడికైనా అదే, కృష్ణుడికైనా ఒకటే. నువ్వు వాళ్ళని దొంగతనంగా బాణం వేసి చంపుతావా, నెక్స్ట్ బర్త్లో నువ్వు కూడా బాణంతోనే చావాలి. నేను కృష్ణుణ్ణి, నేను అవతారమూర్తిని, అంచేత నేను ఆ కర్మని తప్పించుకోగలుగుతాను అంటే లాకి అర్థమే లేదు. అసలు నియమం అంటే అర్థం ఏంటి, ఎవరికైనా ఒకటే అది. అందులో న్యాచురల్ లాస్ ఆర్ న్యాచురల్ లాస్. నేను అవతారమూర్తిని కనుక నేను ఆ నియమాన్ని దాటేస్తాను అంటే కుదరదు. కానీ నువ్వేం చేయగలవు, ఆ నియమానికి ఇంకో యాంటీ నియమం ఉపయోగించుకోవచ్చు, అది వేరే విషయం. బరువైన వస్తువు పడిపోతుంది గురుత్వాకర్షణ శక్తితో, కానీ బరువైనటువంటి ఏరోప్లేన్ గాల్లో ఎగురుతుంది. ఇట్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్. నువ్వేం చేస్తున్నావు, అక్కడ మెకానికల్ ఎనర్జీ గ్రావిటీకి యాంటీగా ఉపయోగిస్తున్నావు. మెషిన్, ద మెషిన్ పవర్. అంతే, అక్కడ ఏం చేసావు నువ్వు, లాయే మెకానికల్ ఎనర్జీని ఉపయోగించుకునేటటువంటి నియమాన్ని ఉపయోగించుకుని గురుత్వాకర్షణ శక్తి వల్ల పడిపోయేటటువంటి ఆ భారమైనటువంటి పదార్థాన్ని పడిపోకుండా చూస్తున్నావు. అక్కడ కూడా నువ్వు లా నేమ్ బ్రేక్ చేయలే, ఏం చేసావు నువ్వు? రెండు నియమాలను ఉపయోగించుకున్నావు. ఇలాగ ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలను ఉపయోగించుకునేటటువంటి దాన్ని కర్మ సిద్ధాంతము అంటాం. అంచేత ఈ కర్మ సిద్ధాంతము అనేటటువంటిది అపోజిషన్ ఆఫ్ లాస్ ఆర్ యూటిలైజేషన్ ఆఫ్ లాస్, నియమాలను ఉపయోగించుకునేటటువంటి ప్రక్రియ. అదే ఇక్కడ బ్రాకెట్స్లో ఏం రాశాడు, కర్మ అన్నాడు. ఎన్ని రకాలైనటువంటి కర్మలు గురించి, కర్మణ్యకర్మయ పశ్చేత్, కర్మణిచ అకర్మణి, కర్మ అకర్మ వికర్మ అని ఎన్ని రకాలే చెప్పుకుంటామో మనం. ఇంతే చేస్తే ఈ కర్మ అకర్మ వికర్మ అనేది పిచ్చివాడులాగా నా కర్మ ఇంతే అని ఆడవటానికి కాదు నువ్వు చెప్పేది, ఇది నేర్చుకోవటానికి. యు నో ద లాస్, యు ట్రాన్సెండ్ ద లా. నియమాన్ని తెలుసుకో, లాని తెలుసుకో, తెలుసుకుని ఏం చేయాలి నువ్వు? అధిగమించాలి దాన్ని. గీత అది చెప్తుంది మనకి, నియమావళి గురించి చెప్తుంది, రామాయణం కర్మ గురించి చెప్తుంది. ఏడుస్తున్నాడు సీతను పోగొట్టుకుని, ఎక్కడుంది నా సీత అని పిచ్చివాడిలాగా ఏడుస్తూ వెతికితే దొరకదు. ఏం చేయాలి నువ్వు? నాటుకో. సుగ్రీవుడు అనేటటువంటి నా స్వామి ఉన్నాడు, హనుమంతుడు చెప్తాడు రాముడికి. ఆయన భార్యను కూడా వాలి ఎత్తుకుపోయాడు, ఆ వాలిని చంపేసి నువ్వు సుగ్రీవుడి యొక్క భార్యను అందజేయి, కర్మ సిద్ధాంతం ప్రకారం నీకు కూడా అదే కర్మ జరిగి నీకు పోయిన పోయింది భార్య దొరుకుతుంది. స్పష్టంగా రామాయణంలో కర్మ సిద్ధాంతం గురించి చెప్తున్నాడు. నువ్వు ఏమి చేస్తే ఏమొస్తుందని, నేను మంచి పని చేస్తాను అంటే కుదరదు. నీకు తిండి కావాలి అంటే ఇతరులకి తిండి పెట్టు, ఇతరులకి నేను చదువు చెప్తాను, నీకు తిండి రాదు, జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్ల నీకు తిండి వస్తే రావచ్చు, అది వేరే విషయం. చెప్పాక దేర్ ఆర్ సో మెనీ నియమాలలో అనేక క్రాసింగ్స్ ఉంటాయి, కానీ ఎన్ని క్రాసింగ్స్ ఉన్నా నియమం నియమమే. ఇంకేత మొత్తము భారతీయత అనేటటువంటి వాడికి రెండే నియమాలు తెలియాలి. ఒకటి ఏంటి అంటే రీఇన్కార్నేషన్. ఇప్పుడు నేను చేసినటువంటి పని, ఇదివరకు జన్మలలో చేసినటువంటి పని వల్ల ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. అంచేత రేపు నాకు రాబోయేటటువంటి పరిస్థితులు దేనివల్ల వస్తాయి? ఈనాడు నేను చేసే పనుల వల్ల వస్తుంది. నువ్వు ఏం పని చేస్తున్నావు? తిండి తింటున్నావు, అది పన, సినిమా చూస్తున్నావు, అది పన, పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఏదో కబుర్లు చెప్పుకుంటున్నావు, అది పన. ఏమొస్తుంది నీకు నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ బర్త్? ఒకరోజు అలా ఉందో రెండో రోజు కూడా అలాగే ఏడుస్తుంది. ఇంచేత ఈ మొత్తము ఈ మినీ మ్యాన్షన్స్ అనేటటువంటి బుక్ మీ జీవితాన్ని ఎలా మలుచుకోవాలో చెప్పేటటువంటి నియమాల సోర్స్. తర్వాత ఏం చెప్తున్నాడు, నీకు ఇదంతా తెలియలేదు, కన్ఫ్యూజ్ అవుతావేమో, ఒక చిన్న సూత్రం ఉంది, లవ్ ఫుల్ఫిల్స్ ద లా. ఈ నియమం ఉందే, ఏ నియమము? కర్మ. ఈ కర్మ ఏం చేస్తుంది? నువ్వు ఎలాంటి కర్మ చేసావో అలాంటి భర్తిస్తుంది. జడభర్తుడి కథ చదువుతూ ఉంటాం మనం, తెలుసా మీకు జడభర్తుడి కథ? ఓ పెద్ద మహాయోగి, ఏమవుతుంది ఆయనకి పాపం? ధ్యానం చేసుకుంటూ ఉంటే, జపం చేసుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే ప్రసరించబోయేటటువంటి ఒక లేడీ నీళ్లు తాగటానికి వస్తుంది నా ఆశ్రమం దగ్గర పారుతున్నటువంటి నదిలో. ఎదురుకుండా సింహం కనిపిస్తుంది, భయపడిపోయి ఇది గెంతుతుంది. ఈ గెంతేసరికి ఏమవుతుంది? ఆ లేడి పిల్లని, చిన్న పిల్లని ప్రసవించేస్తుంది. ఆ గెంతటంలో అది నదీ ప్రవాహంలో పడి చనిపోతుంది లేడి. ఈయన యోగి కదా, సాధకుడు కదా, దయ వస్తుంది ఆయనకి, చచ్చిపోతున్నటువంటి ఆ లేడిని పెంచుతాడు. పెంచాడు సరే, చివరి క్షణాలలో ఈ లేడిగతి ఏమవుతుంది, ఈ పిల్లని నేను అనాథగా వదిలేసి వెళ్ళిపోతున్నాను అని చూస్తూ చచ్చిపోతాడు. ఏమవుతాడు వాడు? అంటే మీ నెక్స్ట్ బర్త్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో చెప్పాడు అక్కడ. నువ్వు దేన్ని చూస్తూ దేని గురించి ఆలోచిస్తావో అదే జన్మ నీకు వస్తుంది. చివరి క్షణాలలో నువ్వేం ఆలోచిస్తావో అదే జన్మ నీకు వస్తుంది అని భగవద్గీత 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అంతకాలేచ మామేవ, చివరి క్షణంలో నా గురించి ఆలోచిస్తే మామేవ అంటే కృష్ణుడి గురించి ఆలోచిస్తే కృష్ణుడిగా పుడతావు, కృష్ణుడి యొక్క చేతనత్వంతో పుడతావు. కానీ ఈనాడు చివరి క్షణాల్లో నువ్వు ఆలోచించడానికి టైం లేదు అసలు. హార్ట్ అటాక్ వస్తే అసలు దేవుడికి తెలియాలి ఆ క్షణంలో నీకు ఆలోచన ఉంటుందో ఉండదో కూడా. ఆలోచన లేకుండా చచ్చావనుకో ఆ క్షణంలో నెక్స్ట్ బర్త్లో ఏమవుతావు? బ్రెయిన్లెస్ ఇడియట్ అవుతావు. అబ్బావా, లా ఏం చెప్తుంది? చివరి క్షణాల్లో నువ్వు ఏమాలోచిస్తే అది అవుతావు. రోజు జీవితం అంతా ఏం చేసావో నీ ఇష్టం. అంటే నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను నేను చివరి క్షణాలను అంటే చివరి క్షణాల్లో నీకేం గుర్తుంటుంది? నీకు బాగా మనసులో దూరిపోయింది గుర్తుంటుంది. లా గురించి చెప్తున్నాడు, పునర్జన్మ గురించి చెప్తాడు భగవద్గీతలో. అసలు ఎప్పుడైనా ఏ భగవద్గీత యొక్క క్లాసెస్లో అయినా మీకు ఇది విన్నారా మీరు ఎప్పుడైనా? నువ్వు ముక్తి చెందు, నువ్వు భగవంతుడిలో కలిసిపోయి ఏం చేస్తావు? భగవంతుడిలో కలిసిపోయి ఇక్కడ రెండో పాయింట్లోనే చెప్తున్నాడు, యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద గాడ్. నువ్వు కలిసేదేముంది? నువ్వు కలిసినా కలవకపోయినా నువ్వు భగవంతుడిలోనే అంశే. చేత మొత్తము మన భారతీయ జీవిత విధానమే పరమ దరిద్రంగా మారిపోయింది. మేము చాలా గొప్పవాళ్ళం అనుకుంటూ, మేము చాలా భక్తులం అనుకుంటూ, జీవించకూడని విధానంలో జీవించుకుంటూ ఏం జరుగుతుందో తెలుసా? పరమ నీచ యోనిలోకి వెళ్ళిపోతున్నాం. దాన్ని ఆపాలి, అది ఆ ట్రెడిషన్ని ఆపాలి. మీకు తెలియటంలే మీ ఆలోచన విధానం మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో. పాజిటివ్ ఆలోచన విధానం లేనే లేదు. మనిషి ఒకడు ఇంటికి రావటం ఆలస్యం అవుతే మీ బుర్రల్లో వచ్చేటటువంటి ఆలోచనలు మీరు ఆలోచించుకోండి. అది పాజిటివ్గా ఉంటాయో నెగిటివ్గా ఉంటాయో మీరు ఏమనుకుంటారంటే మాకు చాలా ప్రేమ అండి. ప్రేమ ఉంటే అలాంటి ఆలోచనలు వస్తాయా? ఏం ఆలోచిస్తారో అర్థమైందా? యు డోంట్ నో హౌ టు థింక్. అలాంటి వాడు నీ జీవితాన్ని నువ్వేం మార్చుకుంటావు, ఇతరుల జీవితాన్ని ఏం మారుస్తుంది? ఇంకేత లవ్ ఫుల్ఫిల్స్ ద లా. ప్రేమ ఎక్కడైతే ఉంటుందో నీకు కష్టపడాలని ఉంటుంది. ప్రేమ లేనప్పుడు కష్టపడాలని ఉండదు. నిద్ర ఆపుకోలేనటువంటి పిల్లలు, మాస్టర్ అసలు ఎట్టి పరిస్థితుల్లోనే మేము కష్టపడలేమండి, నిద్ర ఆపుకోలేమనేటటువంటి వాళ్ళు తల్లులు అయిపోగానే సడన్గా అన్నీ ఆపేసుకోగలుగుతారు. నిద్ర ఆపుకోగలుగుతారు, పిల్లవాడు ఏడవక ముందే లేచిపోతారు. ఇంకా నా దగ్గరకు వచ్చి వాళ్ళు ఇంకా తింటలేదండి, నేను ఇంకా కుక్కేస్తానండి అంటే నేను చెప్తాను వాళ్ళకి, నువ్వు పిల్లల జోలికి వెళ్ళబాకండి, మీరు దే నో బెటర్ దాన్ అస్ వాట్ టు ఈట్ అండ్ వెన్ నాట్ టు ఈట్. ఎప్పుడు మనం తినాలో ఎప్పుడు మనం తినకూడదు పిల్లలకి తెలిసినంతగా మనకి తెలియదు. అంటే వాళ్ళు తినను అంటే వదిలేయిందంట. ఆహా, మంది ఏదైనా టానిక్ ఇస్తారా మాస్టర్ తినటానికి? ఆలోచన విధానం లవ్ ఫుల్ఫిల్స్ ద లాలో ఇప్పుడున్నటువంటి లవ్ గోస్ అగెనిస్ట్ ద లా అని చెప్పాలి. ఇట్ డస్ నాట్ ఫుల్ఫిల్ ద లా. అంచేత ఇట్ ఈజ్ నాట్ లవ్ విచ్ మోటివేట్స్, ఇట్ ఈజ్ మోహ విచ్ మోటివేట్స్. అంచేత ద విల్ ఆఫ్ మ్యాన్ క్రియేట్స్ హిస్ డెస్టినీ. ఇది చాలా ఇంపార్టెంట్. నీకు సంకల్ప శక్తి కనుక ఉంటే నీ ప్రారంభాన్ని మార్చేసుకోవచ్చు. వినపడనటువంటి, కనపడనటువంటి, చేతులు కాళ్ళు కనప నడపలేనటువంటి ఒక వ్యక్తి ఈనాడు ఐన్స్టీన్తో సమానంగా పేరు తెచ్చుకుని స్టీఫెన్ హాకింగ్. నడవలేడు, కదలలేడు, మాట్లాడలేడు, కనురెప్పలు కదిలితేనే ఆ కంప్యూటర్లో వాడు చెప్పిన భావం అర్థమవుతుంది. ఫిజిక్స్ 20 స్టూడెంట్స్కి పిహెచ్డి ఇప్పించాడు. ఆయన రాసినటువంటి పుస్తకాలు అద్భుతమైనటువంటి పుస్తకాలు అబౌట్ టైం. చేతులు లేవు, కాళ్ళు లేవు, కళ్ళు మాత్రమే కదపగలడు, మాట లేదు. వాడు వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయిపోతే మనం ఏమవ్వాలా? ఎందుకు అవ్వటంలే? ఎందుకంటే దీనివల్ల ద విల్ ఆఫ్ మ్యాన్ క్రియేట్స్ ఇది. నీకు అసలు ఏ సంకల్ప శక్తి లేదు. సినిమాకి వెళ్దాం అనుకుంటారు, క్యూ చూస్తారు, మనకి తిరిగి వచ్చేస్తారు. అంత క్యూలో ఎలా వెళ్తామంటే నీకు వెళ్లే ముందు తెలియదు ఆ క్యూ ఉంటుందని. ఛాన్స్ లాటరీ వేద్దాం. అంతకంటే ఇంకా గొప్పవాళ్ళని చూశాను నేను. మాస్టర్ మీ పేరు తెలుసుకున్నానండి, అంత పెద్ద క్యూలోను మాకు టికెట్ వచ్చేసిందండి అంటే ఇంకా నా లైఫ్ అది అయిపోయిందనమాట. అంటే ఎందుకు నేను ఉన్నాను అంటే మీకు సినిమా టికెట్ లేదు, క్యూలో వెళ్లకుండా ఇప్పించడానికి. మీరు ఊహించుకోండి ఏ శక్తిని దేనికి ఉపయోగిస్తున్నారు మీరు. కాదంటేనే దొరికిండవచ్చు, అది వేరే విషయం. మీరు దానికి ఆనందించండి, అది వేరే విషయం. నేను ఆనందిస్తాను అమ్మో, కానీ సమస్య ఏంటంటే అంత రష్ ఉన్నప్పుడు నేను వెళ్తే మాత్రం నాకు ఎప్పుడు టికెట్ దొరకలేదు. డోంట్ మిస్యూజ్ ఇట్. భగవత్ శక్తిని మిస్యూజ్ చేసినంత, భారతదేశంలో జరిగినంత మిస్యూజ్ ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. ద విల్ ఆఫ్ మ్యాన్ క్రియేట్స్ డెస్టినీ. ద మైండ్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ ఫార్మేటివ్ పవర్. రెండోది ఏం చెప్తున్నాడు, పైన చెప్పింది విల్, కింద చెప్పింది మైండ్. ఈ రెండింటికి తేడా అర్థం చేసుకోండి. విల్ ఈజ్ సంకల్ప, మైండ్ ఈజ్ మనస్. తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్లాసెస్లో మైండ్ అంటే ఏంటి, విల్ అంటే ఏమిటి. అందుకే మన ఆధ్యాత్మిక జగత్తులో ఏ యజ్ఞం చేసినా, ఏ వ్రతం చేసినా, ఏది చేసినా ముందు సంకల్పం చెప్పుకుంటాం. ఇందుకు ద విల్, సంకల్ప క్రియేట్స్ డెస్టినీ, నీ భవితవ్యతను మార్చిస్తుంది. ద ఆన్సర్ టు ఆల్ ప్రాబ్లమ్స్ ఈజ్ విత్ ఇన్ ద సెల్ఫ్. చివరికి అన్నిటికంటే ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది, మీకు క్యాన్సర్ ఉన్నా, ఉద్యోగం దొరకకపోయినా, ఆర్థిక సమస్యలున్నా, కుటుంబ పరిస్థితుల్లో డేంజరస్ సిచ్యువేషన్స్ ఉన్నా, వీటన్నిటికీ జవాబు ఎక్కడ ఉంది అంటే బయట వెతకండి. ద ఆన్సర్ ఈజ్ విత్ ఇన్ యూ. ఇది మనకి ప్రమైజెస్. ఈ ప్రమైజెస్ అయ్యాక ఫస్ట్ చాప్టర్కి వచ్చేసింది. ఫస్ట్ చాప్టర్ ద మ్యాగ్నిఫిషియంట్ పాసిబిలిటీ, అద్భుతమైన సంభావన. పేజీ నెంబర్ 1. ఈ అద్భుతమైనటువంటి సంభావన మానవ శరీరం మనం పొందటం. ద మ్యాగ్నిఫిషియంట్ పాసిబిలిటీ ఏంటంటే మానవ శరీరాన్ని మనం పొంది ఉండటే ఆ అద్భుతమైనటువంటి సంభావన. కానీ అంత అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని పొందినా మనం మానవ శరీరాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం? ఎందుకంటే మానవ శరీరంలోని అన్ని అంగాలు మనకి తెలియవు. మనకి తెలిసింది ఏంటంటే ఒక భౌతిక శరీరం ఉన్నది. ఆ భౌతిక శరీరంలో కూడా చాలా అంగాలు ఎలా పనిచేస్తాయో మనకి తెలియదు. ఏదో డాక్టర్ చదివిన వాడికి తెలుసు. ఆ డాక్టర్ చదివిన వాళ్ళు ఎంతమంది ఉంటారు? పర్సంటేజ్ చాలా తక్కువ. హ్యూమన్ పాపులేషన్లో ఎంతమంది డాక్టర్స్ ఉంటారు? మిగతా వాళ్ళకి నువ్వు ఏ శరీరాన్ని నువ్వు ఉపయోగించుకుంటున్నావో ఆ శరీరం గురించి నీకేమీ తెలియదు. లివర్ ఎక్కడుంటుందో తెలియదు, స్ప్లీన్ ఎక్కడుంటుందో తెలియదు, గ్లాండ్స్ ఎక్కడుంటాయో తెలియదు, బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ఏంటో తెలియదు, మజిల్స్ ఎలా ఆపరేట్ అవుతాయో తెలియదు, ఎముకల యొక్క ఉద్దేశం ఏమిటో తెలియదు. అన్నిటికంటే పెద్ద మెరకెలు ఏంటి అంటే ఒక చిన్న బిందువు విత్ 46 క్రోమోజోమ్స్. 23 తండ్రితో వస్తాయి, 23 తల్లితో వస్తాయి. ఈవెన్ విత్ మైక్రోస్కోప్ ప్రాబ్లీ యూ కెనాట్ సీ ఇట్. ఆ చిన్న బిందువు ది మ్యాగ్నిఫిషియంట్ పాసిబిలిటీ. దమ్ము ఉన్నటువంటి వాడు ఓ మహాయోగి కావచ్చు, ఓ మహర్షి కావచ్చు, దట్ ఈస్ ద అల్టిమేట్ పాసిబిలిటీ. అదంతా కాకపోయినా ప్రతి వాడు ఓ సైంటిస్టు, ఓ పొలిటీషియను, ఓ బిజినెస్ మ్యాను, ఓ యాక్టరు, ఓ టీచరు కావచ్చు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ద పర్పస్ ఆఫ్ లైఫ్లో 5 పర్పస్లు ఫిజికల్గా మీరు ఆలోచించుకోవచ్చు. యూ కెన్ బికమ్ ఏ పొలిటీషియన్. పొలిటీషియన్ అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దీస్ పొలిటీషియన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ దోస్ పొలిటీషియన్స్ లైక్ గాంధీ, సుభాష్ చంద్రబోస్, హిట్లర్, మస్సోలని. నెగిటివ్ కావచ్చు వాళ్ళు, కానీ వాళ్ళ కాజెస్ నెగిటివ్ కాదు. హిట్లర్ మట్ హ్యావ్ డన్ రాంగ్. ఒక్క రోజులో 60,000 మంది జ్యూస్ని చంపేశాడు గ్యాస్ చాంబర్స్. ఒక రోజులో మాన్స్ట్రస్ కదా, రాక్షసుడు చేయవలసినటువంటి పని చేశాడు. కానీ ఎందుకు చేశాడు? ద ఆరియన్ లైఫ్, ద ఆరియన్స్ మాత్రమే ఆ మానవ శరీరధారులు బతకాలి తప్ప మిగతా వాళ్ళందరూ జంతువులే, కనుక వాళ్ళకి బతకటానికి హక్కు లేదు అనేటటువంటి భావన. ఆ భావన తప్పు కాదు, భావన అర్థమవుతుందా? బట్ చేసింది మాత్రం పరమ నికృష్టమైనటువంటి పనే. కానే కాదు, నేను తప్పంతలే నేను. కానీ వాడి ఉద్దేశం ఏంటి? ద ఆరియన్స్ ఆర్ గ్రేట్. ఆ రేస్ ఉండాలి తప్ప మానవ జాతిలో మిగతా రేసులు ఎందుకు పనికిరానటువంటి జంతువులు ఎందుకు ఉండాలి? ఆ భావంతో వాడు చంపాడు అందరినీ. తప్పే అది, అందుకే ఓడిపోయాడు. అది వేరే విషయం. పొలిటీషియన్స్, ఆ టైప్ ఆఫ్ పొలిటీషియన్స్ భారతదేశాన్ని మదర్గా చూడగలిగేటటువంటి వాళ్ళు కావాలని ఏడుస్తాడు వివేకానంద. ఆయన అలాంటి వ్యక్తుల్ని తయారు చేయలేకపోయాడు. ఆయన ఆత్మ అలాంటి వ్యక్తిని తయారు చేసింది, అరవిందోని. అరవిందో నాకు 3 పిచ్చులు ఉన్నాయంటాడు. అందులో ఒక పిచ్చి ఏంటి అంటే ఫర్ మీ మదర్ ఇండియా నాట్ ఏ ఎర్త్నీ ఇండియా. ఎర్త్ భారతదేశం అంటే భూమి కాదు నా దృష్టిలో, అది ఒక తల్లి. మన పిల్లలకి ఏమైనా చెప్తున్నావు మన అసలు? ఏడుస్తాడు స్వాతంత్రం వచ్చాక, ఇదా మేము కోరుకున్నటువంటి స్వాతంత్రం, నా తల్లి ఫ్రీ అవ్వాలి అనుకుంటే నీ తల్లిని ఇచ్చేస్తాను కానీ ఆ తల్లి రెండు చేతులు కొట్టేస్తానే అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఒప్పుకుంటావు నువ్వు? విల్ యూ యాక్సెప్ట్ ఇట్? మరి నీ భారతదేశాన్ని రెండు ముక్కలుగా రెండు వైపుల నుంచి చీల్చేస్తూ ఉంటే ఎందుకు ఒప్పుకున్నావు నువ్వు? నువ్వు భారతదేశాన్ని తల్లిగా చూడలేదు, చూస్తే ఒప్పుకుని ఉండేవాడివి కాదు. అది రైటా తప్ప మీరు దయచేసి ఆ విషయం నాతో మాట్లాడకండి, నేను ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇస్తున్నాను. అది రైటా తప్ప అనేది ఇస్ ఫర్ యూ టు డిసైడ్. చేత దేశాన్ని అమ్మగా చూడలేనటువంటి వాడు ఏం చేస్తాడు? దేశాన్ని ఇలా ట్రీట్ చేస్తాడు. ఎంపీలు అవుతాడు, 30,000 40,000 తీసుకుంటాడు. తీసుకుని దాని మీద డిస్కషన్ ఫోరం పెడితే అవునండి మొదటి నుంచి జరుగుతుంది అని సవాదిస్తాడు. వినేవాడికి సిగ్గులేదు, చెప్పేవాడికి సిగ్గులేదు. అది చెప్తున్నారే టీవీలో, ఏమంటారు దాన్ని, ట్రాన్స్మిట్ చేస్తున్నా, వాడికి సిగ్గులేదు. ఏం నాన్సెన్స్ అది! నేను ఎంపీని, 30,000 చాలా నాకు, ఇంకా ఇవ్వాలి కదా అంటున్నాడు వాడు. డిడ్ యూ రీడ్ ఇట్ ఇన్ ద పేపర్? ఎవ్వడు స్పందించటం లే, ఒక్కడికి ఒళ్ళు మండటం లే, ఈ వీడా నా ఎంపీ అని. ఎందుకంటే రేపు నువ్వు అక్కడికి ఉంటే నువ్వు అలాగే చేస్తావు కనుక నీకు అది కరెక్ట్ అనిపించింది, అంతకంటే ఇంకేం లే. ఇంకా స్పిరిచువలిజంలో మీరు ముందుకేం వెళ్తారు? ద మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ అంటే నీకు అవకాశం ఉంది, చాలా గొప్ప అవకాశం ఇచ్చాడు భగవంతుడు మానవ శరీరం ఇచ్చి. కానీ ఆ మానవ శరీరాన్ని ఎలా ఉపయోగించుకోవాలి నువ్వు? ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి అంటే ముందు మానవ శరీరం యొక్క గొప్పతనం తెలియాలి, అప్పుడు దాని విలువ తెలుస్తుంది. పక్కింటి వాడి స్కూటర్ ఎలా ఉపయోగిస్తావో, నువ్వు కొత్తగా కొన్న స్కూటర్ని ఎలా ఉపయోగిస్తావో మీరు ఆలోచించుకోండి, ఏంటి తేడా? అదే తేడా. ఇక్కడ కూడా నాకీ మానవ శరీరము నాది, దీన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ అంటే అది. ఈ శరీరాన్ని కనుక మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటే అనేక సిద్ధులు అనేక రిద్ధులు, అష్ట సిద్ధి నవనిధికే దాత. హనుమాన్ చాలీసాలో సీత హనుమంతుడికి బ్లెస్సింగ్ ఇచ్చిందిట, అష్ట సిద్ధి నవనిధికే దాత. ఈ అష్టసిద్ధులు అంటే ఏంటో, నవనిధులు అంటే కూడా ఏంటో మనకి తెలియదు, ఇంకా దాని గురించి ఏం అవసరపడతాం. అంతేత ద మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ అనే చాప్టర్లో మీరు ఈ యాంగిల్లో చదువుకోవాలి. పేజీ నెంబర్ 11కి వచ్చేయండి. భావం చెప్పేసి అని అర్థమైంది కదా, ద మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ అంటే లెర్న్ యువర్ గ్రేట్నెస్. మన శరీరాల్లో ఉన్నటువంటి ఆ అష్టసిద్ధులు ఏమిటి, ఆ నవనిధులు ఏమిటి, వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? మిల్లిమిల్లి నువ్వు మొదటి రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది మీకు రిజల్ట్స్ రావటం అని గుర్తుంచుకోండి. మీరేదో సిద్ధి పొందాలి అనుకోకండి. మీరు మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యాక 5 ఏళ్ల తర్వాత నీకు సడన్గా మెడికల్ నాలెడ్జ్ రాదు. ప్రతిరోజు ప్రతిరోజు కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది. ఆ కొంచెం కొంచెం ఎంత వచ్చిందో నీకు తెలుస్తూ ఉంటుంది. తెలీదా, ఇవాళ ఇంత చదివాను, రేపు ఇంత చదివాను, ఇంకా ఈ నెలలో ఇంత వచ్చింది. మరి మనకి ఇక్కడ ఎందుకు తెలియటం లేదు? నేను ఇన్నేళ్ల బట్టి గాయత్రి చేస్తున్నాను, ఇన్నేళ్ల బట్టి ఆసనాలు వేస్తున్నాను, ఇన్నాళ్ళు బట్టి ప్రాణాయామాలు చేస్తున్నాను, ఏమొచ్చిందయ్యా? మీకు నేర్పేవాడి గొంతుకు పట్టుకుని ఏమయ్యా ఏమొచ్చింది? నేను ఎక్కడున్నానే అక్కడే ఉన్నాను, ఎందుకున్నావు అక్కడున్నావు? చెప్పేవాడికి తెలియదు, వినేవాడు నీకు కూడా అది తెలియాలి నాకు అనేటటువంటి తెలియటం లేదు. ఆ మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ అనేటటువంటి చాప్టర్ మీరు ఈ యాంగిల్లో చదువుకోండి. మొత్తం అదే చెప్పాడు అక్కడ, నేను క్లుప్తంగా చెప్పేస్తున్నా. ఎందుకంటే 3 రోజుల్లో ఈ మొత్తం బుక్ నేను మీకు లైన్ బై లైన్ చెప్పలేను, కానీ మొత్తం బుక్లో ఉన్నటువంటి జిస్ట్ మీకు చెప్పేసి, దాని తర్వాత ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, థియరీ కాదు, విల్ కండక్ట్ వర్క్షాప్స్. ఆ వర్క్షాప్స్ ఎలా చేసుకుంటాం అన్నది తర్వాత మనం ఆలోచిద్దాం. నెక్స్ట్ ఏంటి, ద మెడికల్ క్లియర్ వాయిన్స్ ఆఫ్ ఎడ్గర్ కేసీ. పేజీ నెంబర్ 24 వరకు, 11-24, హెడ్డింగ్ ఏంటి అంటే ద మెడికల్ క్లియర్ వాయిన్స్ ఆఫ్ ఎడ్గర్ కేసీ. ఎడ్గర్ కేసీ అనేటటువంటిది ఈ పుస్తకం ఎవరి సమాధి స్థితిలో చెప్పబడినటువంటి విషయాలను కేంద్రీకరించి రాశారో ఆ వ్యక్తి పేరు ఎడ్గర్ కేసీ. ఒక మహాయోగి అనుకోండి మన భారతీయ ఋషుల సాంప్రదాయంలో. ఆయన ఏం చేసేవాడు అంటే ఓ సోఫా మీద కూర్చునేవాడు, ఒక వ్యక్తి ఆయన ముందు కూర్చునేవాడు, కూర్చున్న తర్వాత నౌ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ట్రాన్స్ అనేవాడు. ఇదే మాట, నౌ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ట్రాన్స్. కై లూజ్ చేసుకునేవాడు, కాళ్ళు దాపేసేవాడు, శవాసనం వేసేవాడు. శవాసనం వేయగానే ఎస్ నౌ ఐ ఆమ్ ఇన్ ట్రాన్స్ అనేవాడు. అప్పుడు బిఫోర్ యూ యూ హ్యావ్ ది కేస్ అని ఒక వ్యక్తి పేరు, అతను ఉన్న ప్లేస్ చెప్పేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే ఈ రెండే చెప్పేవాళ్ళు అతనికి. ఆ వ్యక్తి పేరు చెప్పేవారు, ప్రపంచంలో ఎక్కడున్నాడు చెప్పేవాళ్ళు. ఒక రెండు మూడు నిమిషాలు గ్యాప్ వచ్చేది, ఒక్కొక్కసారి 10-15 నిమిషాలు గ్యాప్ వచ్చేది. దాని తర్వాత ఏమన్నాడు, ఎస్ వీ హ్యావ్ ది బాడీ, మీరు చెప్పినటువంటి శరీరం నాకు దొరికింది. ఇంకా మొదలెట్టేవాడు ఆ శరీరంలో ఉన్న లోటుపాట్లు ఏంటి, కిందటి జన్మల్లో ఆ శరీరం ఏ పని చేస్తే ఈ పరిస్థితికి వచ్చింది, ఆ రోగం ఎందుకు వచ్చింది, ఆ రోగ నివారణ ఎలా చేయాలి. కొన్ని మిరకిల్స్ జరిగాయి అతని లైఫ్లో. ఫోల్డ్ పేరు విన్నారు కదా మీరు, వీళ్ళు సమకాలీకులు. ఎడ్గర్ ఈ కాలం వాడే, ఎడ్గర్ కేసీ 1954 ఎప్పుడు చనిపోయాడు ఆయన. మూడేళ్ల ఆ ఫోల్డ్ యొక్క పాపకి పారాలసిస్ వచ్చింది, చేతులు కాళ్ళు పనిచేయటం. ఫోల్డ్ మనోరాలు, ఇంకా డౌటే ఉంది మెడిసిన్కి. అందులో అమెరికా తగ్గలేదు. ఎప్పుడు తగ్గకపోతే అప్పుడు మనం యోగుల దగ్గరికి వెళ్తాం, ముందే వెళ్తే అసలు ఈ రోగాలే రావు. అప్పుడు ఎవరో చెప్పారు ఫోల్డ్కి, ఎవడు ఇలా కళ్ళు మూసుకుని చెప్తాడు అంటే, ముందవుతే వికరించి ఉండేవాడు, నవ్వు ఉండేవాడు, కళ్ళు మూసుకుని చెప్పటం ఏంటని. కానీ ఎప్పుడైతే తగ్గలేదో వెళ్తే దేర్ నథింగ్ రాంగ్ విత్ దిస్ బాడీ, ఈ మూడేళ్ల పాప శరీరంలో ఏమీ తప్పు లేదు, ఏమీ బాధ లేదు. ఇమీడియట్గా క్వశ్చన్ వేసాడు ఆయన, ట్రాన్స్లో ఉన్నాడు కదా అంటే ఒక స్టేట్లో. వీడు ప్రశ్న వేసాడు, మరి పారాలైజ్ అయిపోయింది, కాళ్ళు చేతులు కదలటం లేదు ఆ పాపకి, నువ్వేమో దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టు ద బాడీ అంటే ఏమీ లేదు. మూడో దంతము ఓ నరాన్ని నొక్కుతుంది, ఆ దంతాన్ని తీకేయండి అన్నది. మూడేళ్ల పాప హేమహేమి డాక్టర్స్ అందరూ చూశారు, ఏం చేయలేకపోయారు, పారాప్లీజియా అన్నారు. ఏదో పెద్ద పెద్ద పేర్లు పెడతారుగా వాళ్ళు, నాకు తెలియదు వాళ్ళు ఏమి ఇందులో ఉన్నాయి ఆ పేర్లన్నీ కూడా. సరే ఇంకేం చేస్తాడు, ఓ పన్ను పీకటమే కదా మహా అవుతే, ఓ పన్ను ఉండదు పాప కానీ పీకారు. అది పీకుతూ ఉంటేనే నడక వచ్చేసింది మాట వచ్చేసి, మెడికల్ క్లియర్ వాయిన్స్. ఇలాంటివి 2500 కేసులు ఉన్నాయి. ఇలాంటి మిరాక్యులస్ క్యూర్స్ ఈ పుస్తకంలో వాటి గురించి వివరణ ఉంది. ఈ పుస్తకం గురించి ఎవడు వినడు, చెప్పినా చదవడు, కథల్లాగా చదువుకోవచ్చు నేను. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అది. కానీ ఇది ఎన్నాళ్ళ కింద చెప్పాను నేను, ఇక్కడ వర్క్షాప్ పెట్టాను ఇక్కడ హైదరాబాద్. దాని తర్వాత మీకు అర్థమవుతుందా, మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ, అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు మీరు ఉన్న, మీరు చెప్పవచ్చు కళ్ళు మూసుకున్నలాగా, ద ఆల్ఫా లెవెల్ ఆఫ్ థింకింగ్ అని ఉంది. ద సిల్వియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని ఒకటి ఉంది, వీటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవంతా కూడా మాకు నేర్పుతారా మాస్టారు? నేను నేర్పలేను, మీరు నేర్చుకోగలరు. నాకు నేర్పటమే చేతంటే ఈ పాటికి నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ కూడా. కానీ ఇది ఒక రోజులో రాదు. అంటే మీరు ఇలా కళ్ళు మూసేసుకుని అలా రోగ నివారణ చేసేయాలి, మీకు పేరు ప్రతిష్టం ఒక రోజులో వస్తుందా అమ్మా? ఒక రోజులో వస్తుందా? ఎంత కష్టపడాలి. మెడికల్ క్లియర్ వాయిన్స్ అంటే అర్థమైంది కదా, రోగాలు ఉన్నాయి, ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయి. ఇంకో తమాషా అయినటువంటి కేసు, ఒక ఆవిడికి సడన్గా కాళ్ళు చేతులు పడిపోయి, అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి, షీ వాజ్ సమ్ యాక్టర్, కానీ ఆ యాక్టర్ పేరు ఎందుకే ఇవ్వలేదు పుస్తకంలో. ప్రాబబ్లీ ఆవిడ పేరు 10 మందికి తెలియటం ఇష్టం లేక అంత అయ్యాక ఎడ్గర్ కేసీ దగ్గరికి వెళ్ళాడు. ఏ రోగము లేదు ఆవిడికి, షీ వాంట్స్ టు బీ ఏ పేషెంట్ అన్నాడు. తను ఇచ్చినటువంటి జవాబు ఏంటి అంటే, ఆవిడికి రోగం ఏమీ లేదు, ఆవిడికి రోగగ్రస్తురాలై ఉండటం చాలా ఇష్టం కనుక ఆ రోగం ఉంది అంటాడు. చాలాసార్లు మీరు చాలా జాగ్రత్తగా చూసి మీకు వచ్చేటటువంటి రొంపలు బాధలు పరీక్ష ముందే వస్తాయి. అదేంటో నాకు వచ్చేవి. అంచేత ఇదేదో పెద్ద దాని కోసం దీనికోసం చెప్పటంలే, మనం వికరిస్తాం. కానీ మనకి నాకు చాలా బాగా గుర్తుంది, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు నేను ఎవరి దగ్గర అయితే రీసెర్చ్ చేస్తున్నానో అతను కేంబ్రిడ్జ్లో కెమిస్ట్రీ నోబెల్ లారియట్ దగ్గర పిహెచ్డి చేసి వచ్చాడు. రీడర్ రీడర్ నుంచి ప్రొఫెసర్ అవ్వాలి ఆయన. సాధారణ వ్యక్తి కాదని మీకు అర్థమైపోయింది కదా, నోబెల్ ప్రైజ్ విన్నర్ దగ్గర పిహెచ్డి తెచ్చుకోవటం అంత ఈజీ కాదు. అందులో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆయన దగ్గర ఆయన పిహెచ్డి తీసుకుని వచ్చాడు. నేను ఆయన అంత గొప్పవాడు కదా అని ఆయన దగ్గర పిహెచ్డికి జాయిన్ అయ్యాను ఎలక్ట్రో కెమిస్ట్రీలో. అందరికీ రెండేళ్లలో వచ్చేది, నాకు ఐదేళ్లలో పిహెచ్డి వచ్చింది ఆయన దగ్గర చేరటం వల్ల. బట్ ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ అది వేరే విషయం. కానీ ఈ ఉదాహరణ ఎందుకు ఇస్తున్నానంటే ఆయనకి ప్రొఫెసర్ అవ్వాలని ఉండేది, ఎప్పుడు ప్రొఫెసర్ అవ్వలేకపోయాడు ఆయన. ఎందుకు అవ్వలేకపోయాడో తెలుసా, ఉదాహరణ ఇస్తాను. నేను ఆయన దగ్గర రీసెర్చ్ చేస్తున్నటువంటి థర్డ్ ఇయర్లో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్షిప్ ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ దానికి ఎక్స్పర్ట్గా వెళ్తున్నాడు. అంటే మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఎవడు, ఈయన హెడ్డే, ఈయన రీడరు గురుభక్త సింగ్ అని, ఆయన ప్రొఫెసరు. ఆయన వెళ్తా వెళ్తా చెప్పాడు ఈయనకి. అర్థమైతుందా, పైకి చెప్పకూడదు కదా. అంటే పైకి ఏం చెప్పలే, నేను కంగ్రాచులేషన్స్ ఇచ్చేసాం మా రీసెర్చ్ కొలీగ్స్ ఆయనకి పార్టీ ఇచ్చేసి, ఇదే ఫేర్వెల్ పార్టీ అనుకోండి సార్, ఇంకా మీరు ఎలాగో అక్కడ జాయిన్ అయిపోతారు కదా. ఈయన గారు కాశీలో బెనారస్ యూనివర్సిటీలో ఇది ట్రైన్ ఎక్కేది. ఇలా ట్రైన్ ఎక్కేటప్పుడు ఇటార్సీ జంక్షన్ దగ్గర మేము ట్రైన్స్ మారాల్సి వచ్చేది. అక్కడ 3 అవర్స్ 4 అవర్స్ వెయిట్ చేయాల్సి వచ్చేది నెక్స్ట్ ట్రైన్ కోసం. అక్కడ కూర్చున్నాడు, ఈయనకి చేతులు కాళ్ళు వంకటం మొదలెట్టాయి. ఇంటర్వ్యూకి వెళ్లకుండా రిటర్నే వచ్చేసాడు. అక్కడ ఆయన, ఈయన ఇంకా రాలేదు కదా, 3 అవర్స్ పోస్ట్పోన్ చేశాడు ఆయన ఇంటర్వ్యూ. ఇంకా ఏదో డిలే అయిపోయి, ఏం డిలే అసలు, ఈయన వెళ్తేగా మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ ఎలా మిస్ చేస్తాం. ఇదైతే తెలిసి మిస్ చేసాం మనం. ఇలాంటివి తెలియకుండా మన జీవితాలలో ఎన్నిసార్లు మిస్ చేస్తాం. పెళ్లికి ఇన్వైట్ చేస్తారు, చాలామంది పెళ్లిళ్ళకి వెళ్ళరు. మీకు తెలియదు మీరు ఎంత మిస్ అయిపోతారు. ఈ పెళ్లిళ్ళకి వెళ్ళకపోవటం వల్ల మీ పిల్లలకి పెళ్లి జరగటం లేదేమో మీరు ఆలోచించుకోండి. కర్మ సిద్ధాంతం మ్యాగ్నిఫిషెంట్ పాసిబిలిటీ చిన్న 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 మార్పులతో చాలా పెద్ద పెద్ద మార్పుల మీద తీసుకురావచ్చు. ఆ మార్పులన్నీ కూడా ఎలా చేసుకోవాలో ఈ మెడికల్ క్లియర్ వాయిన్స్ అనేటటువంటి దాంట్లో ఆయన చెప్పాడు. 3వది చూడండి, an answer to the riddles of life. ప్రకృతిలో మనకి చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఈ మధ్య జరిగేటటువంటి సంఘటనలు ఇంకా చాలా తమాషాగా ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు రాగజ్ఞానం ఉండి అది ఉండి, చైల్డ్ జీనియస్ అంటాం కదా, చిన్న పిల్లలు అసలు వాళ్ళకంత నాలెడ్జ్ ఉండటానికి వీలు లేదు. మరి ఆ నాలెడ్జ్ వాళ్ళకి ఎందుకు ఉంది అంటే దేర్ ఇస్ ఓన్లీ వన్ ఆన్సర్, రీఇన్కార్నేషన్. రీఇన్కార్నేషన్ తప్ప, అంటే ఇదివరకటి జన్మలలో వాడు ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నాడు అనేటటువంటిది మనం నమ్మితే తప్ప ఈ చైల్డ్ జీనియస్ దీనికి మనం ఆన్సర్ చెప్పలేము. ఒకడు పుట్టగానే ఓ మెకానికల్ ఎబిలిటీతో పుడతాడు, ఓ సైంటిఫిక్ ఎబిలిటీతో పుడతాడు, ఒక లాజికల్ ఎబిలిటీతో పుడతాడు, ఒక మ్యూజికల్ ఎబిలిటీతో పుడతాడు. జీన్స్ని చూద్దామంటే వాడి కుటుంబంలో లేదు, జీన్స్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. కానీ మన హిందూ ఫిలాసఫీ దాన్ని పునర్జన్మతో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎడ్గర్ కేసీ కన్ఫర్మ్స్ ఇట్ ఇన్ హిస్ సమాధి స్టేట్. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పునర్జన్మలు చెప్పాడు ఆయన. ఇదివరకు జన్మల్లో నువ్వు ఇది చేసావు, ఇదివరకు జన్మల్లో ఇది చేసావు అని చేత an answer to the riddles of life ఏంటి, reincarnation. ఎనీ ప్రాబ్లం, కొందరికి బల్లిల్ని చూస్తే భయం, మిగతా వాటి అన్నింటిలోనే చాలా ధైర్యంగా ఉంటారు. కొందరికి బుద్ధింకల్ని చూస్తే భయం. మీకేమనిపిస్తుంది బుద్ధింకల్ని చూస్తే వాడికి ఎందుకు భయం అని? బట్ ఇఫ్ యూ కెన్ ట్రేస్ ద హిస్టరీ బ్యాక్ ఇన్ ప్రీవియస్ లైఫ్, మీకు తెలుస్తుంది ఎందుకు వాడికి బుద్ధింకంటే భయం. జత హియర్ వి స్టాప్. ఐ గివ్ యూ ఎ 5 మినిట్స్ బ్రేక్, 6:30 నుంచి. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్. జై గురుదేవ్. అంచేత నేను ఇప్పుడు ఎన్ని పూర్తి చేశానో మీకు అర్థమైంది కదా, 3 చాప్టర్స్ పూర్తి చేశాను. మీరు చదువుకోండి ఇంటి దగ్గర, తెలియదు ఏదైనా ఉంటే ఈ పని డిస్కస్.